गुरुर् ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वं मरोगता अजाड्यं वाक्पटुत्वञ्च हनुमत्स्मरणाद् भवेत्। सर्वचैतन्यरूपां तामाद्यां विद्यां च धीमहि धियो यानः प्रचोदयात्। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। జపమాలా ప్రసాద్ వారు టెస్ట్ అన్నారు. టెస్ట్ అంటే భయం వస్తుందండి. టెస్ట్ కాకుండా నాకు అనిపిస్తుంది అది మనకి భగవంతుడికి మధ్య డైలాగ్ అనుకుంటే, ఎందుకంటే ఉన్నదంతా పరమాత్మ అని చెప్పుకుంటున్నాం, ఆత్మ వస్తువు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ అందరూ కూడా అసలు భక్తుల యొక్క గొప్పదనం అంటే మనకి భక్తి సూత్రాలు చదివితే కూడా తెలుస్తుంది, మనకు ఆశ్చర్యం వేస్తుంది. అంత ఉంది మనం ఒకరినొకరిని శారీరక పరంగా చూసుకోకూడదు. అమ్మ కూడాను మధ్యదో అమెరికాలో చెప్పిన ఫస్ట్ డే ఉపన్యాసం వింటూ ఉంటే అందులో చెప్పారు, మనది శారీరక సంబంధం కాదు. అమ్మ ఇలాగే మొదలుపెట్టారు, మనది శారీరక సంబంధం కాదు మొదట్లోనే చెప్పారు ఈ మాట, వసుధైక కుటుంబం అని చెప్పారు. ఆ వసుధైక కుటుంబం అంటే ఏమిటి అంటే, ఏదో ఓ 70 మందో 80 మందో ఇక్కడ వచ్చి ఉన్నవాళ్ళు వీళ్ళే కాదు, మొత్తం అంతా కూడా వసుధైక కుటుంబమే. అందులో ఏమి ఇంక్లూడ్ అయ్యిందో అదంతా కూడా వసుధైక కుటుంబమే. అందువల్ల అయితే అందులో అది ఎలా వసుధైక కుటుంబం అయింది, మనం అందులో ఉన్న ఆధారభూతమైన దాన్ని గుర్తించగలిగితేనే మనకి వసుధైక కుటుంబం అర్థమవుతుంది అని కూడా అన్నారు. అది ఎలా గుర్తించాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తుడని వాడి అసలు భక్తుడు అని అనుకుంటే నన్ను మనం వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి యొక్క ఆచరణ ఎలా ఉంటుంది అనేది అది తెలిస్తేనే దాంతోనే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ అంతటా ఉంటాయండి. అలాగే గురుస్థానంలో ఉన్నాము కేవలం ఒకే మనకి ఆ పాజిటివ్ థింకింగ్ ఉంటేనే ఆ విధంగా మనం ఆలోచిస్తూ యాక్చువల్లీ ఇందాక ఎప్పుడో చదువుతున్నాం ఉన్నప్పుడు ఒక అది పరాభక్తి అపరాభక్తి అని ఉంటుంది చదువు మనం భగవద్గీతలోనూ విన్నాం, అది భక్తి సూత్రాల్లో కూడా నారద భక్తి సూత్రాల్లో కూడా ఉంది, చాలా పెద్దలందరూ మాట్లాడుతూ ఉంటే కూడా విన్నాం. ఈ పరాభక్తి ఉన్నవాళ్ళు అదే నాలాంటి వాళ్ళు అనమాట. ఆడవాళ్ళైతే మేము కూర్చుని ఏదో నలుగురు కలిశారంటే అపరాభక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు చీరలో నగలో. ఇంకా మగవాళ్ళు అయితే ఉద్యోగాలు రాజకీయాలు లేకపోతే అప్పులు ఇలాంటివి ఏవో మాట్లాడుకుంటూ ఉంటారట. అసలు వారితో సాంగత్యమే కూడదట, ఒకవేళ ఉన్నా ఎంతవరకు అంతవరకే ఉండాలట. ఆ తర్వాత ఈ అపరాభక్తి ఉన్న వాళ్ళు ఎంతంటే, వారు ఒకరితో ఒకరు కూర్చుని మాట్లాడుకునేది ఎంత ఆనందదాయకంగా ఎంత సంతోషంగా ఉంటుంది అంటే, వాళ్ళకందరికీ అలా కళ్ళమన్నీళ్ళు కార్చేస్తారట. వాళ్ళు ఇంకో మాట మాట్లాడట, ఒకళ్ళని చూసి తెలియక్కర్లేదు, ఎందుకంటే ముందరే ఆ భగవత్ సాన్నిధ్యాన్ని వాళ్ళు పొందుతున్నారు. వాళ్ళు స్వయంగా పొందుతూ అసలు ఆధ్యాత్మం అంటే భగవద్గీతలో అని చెప్పారు, స్వస్వరూపం అని 9వ అధ్యాయంలో చదివినట్టు గుర్తు. అందుకని ఆ వాళ్ళు నాకు ఈ సందర్భంలో జపమాలా ప్రసాద్ తిరుప్పావైలో ముగ్గురు ఆళ్వార్ల గురించి చెప్తూ ఉంటారు, పూదత్త ఆళ్వార్, పొయ్యే ఆళ్వార్, పెయ్య ఆళ్వార్. వాళ్ళందరూ ఒక చోట ఉండి ఒక చిన్న గదిలో ఇరుక్కొని నించుని ఇంకా పడుకోవడానికి ఒకదానికి పడుకోవడానికి, ఇద్దరు వచ్చేసరికి కూర్చోవడానికి, మూడో ఆయన వచ్చేసరికి అతను లేచి నించున్నారు. ఇంక ఇంకా వీళ్ళ ముగ్గురు అలా మాట్లాడుకుంటుంటే ఇంకా కొద్దిసేపు అయితే పచ్చికట్లో ఏమిటో ఇరుకురుగా ఉంది. ఇందుతో ఏమిటో అంటే అతను పాండురంగ రంగనాథుడే వచ్చేసి అక్కడి నుంచి ఉండిపోయాడు అన్నమాట. ఆ వారి ఆనందానికి అసలు మేర లేదు. అంత ఆనందంతో భక్తులు మాట్లాడుకుంటారట వాళ్ళు. అలాగా అండ్ శ్రీ గురుదేవులు కూడా భక్తి యొక్క పరాకాష్ట జ్ఞానం అని ఎన్నిసార్లు చెప్పారండి. ఆ జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ ఎంతసేపు తారకం గారి చేత, ప్రసాదరావు గారి చేత చెప్పిందే 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 ఎంత చెప్పించారో, ఎందుకు ఇంత చెప్పించారు, ఎందుకు ఇంత చెప్పించారు అంటే నిజంగానే వారు అబ్బే సరిగా రాలేదు, అబ్బే సరిగా రాలేదు అని ఎంత ఎన్నిసార్లు వారిని కాదు ఇది కాదు మీరు అలా చేస్తే ఎలాగా అని దాటేస్తున్నారు, మీరు సరిగ్గా చెప్పటం లేదు, ఇంత చెప్తున్నారు, ప్రతి మాటకి అర్థం చెప్తున్నారు సంస్కృతంలో ఉన్న ప్రతి మాటకిను, అయినా కూడా ఏంటి అని అంటే వారు ఒక్కొక్కటి ఎంత గట్టిగా చెప్పారంటే ఈర్ష్య అసూయ ఓర్వలింతనం కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు ఇవన్నీ ఒక్కొక్క గుణం, ఈ ఒక్కొక్క గుణాన్ని మనం పోగొట్టుకుంటూ 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 ఉంటే అప్పుడు దాని ద్వారా జ్ఞానం ఎలా వస్తుంది? ధ్యానాగ్ని కర్మ దగ్ధ కర్మాన్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన్ని రెండు ఒకటే ఏమైనా తేడా ఉందా అని అడుగుతారు బాబుజీ. అంటే శబ్దార్థం శబ్దంలో తేడా ఉంది, అర్థంలో తేడా లేదు, అదేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ధ్యానం ప్రశాంతమైన మనసుతో గురు లక్ష్యార్థం మీద విశ్వాసం ఉంచి అన్నిటికీ బేసిస్ విశ్వాసాన్ని గురుదేవులు చెప్తూనే ఉంటారు, ప్రతి సెంటెన్స్ లోనూ ఆల్మోస్ట్ చెప్తూ ఉంటారు వారు. అయితే ఆ జ్ఞానానికి ధ్యానానికి ఎందుకు తేడా లేదు అని అనిపిస్తుంది అంటే నాకు ఇలా చిన్న చిన్న మాటల మీద కూడా మనం విచారణ పెడితే హౌ డిడ్ జ్ఞానం ధ్యానం ధ్యానం జ్ఞానం ఎలా అయింది, ఎలా అయింది అంటే ధ్యానం అంటే ఏంటి, ఆ బుద్ధిని ఊర్ధ్వముఖంగా ఎలా ప్రయాణం చేయించడం అని రకరకాలే అర్థాలు చెప్తారు కదా ప్రయాణం. ఆ ప్రయాణం ఎలా ఉండాలి, ఒడిదుడుకులు లేకుండా ఉండాలి అంటే ఏంటి, మన మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఆ జ్ఞానం ఏదో అమ్మ ఎప్పుడు చెప్తుంటారు కైవల్యం అనేది ఎక్కడి నుంచో బయట బయట నుంచి వచ్చేది పొందేది కాదు అని మహాత్ములందరూ చెప్తున్నారు. అది నీలోనే ఉంది, దాని నిండానేమో మనం మరి అలాంటిది చెత్త గిత్త పెట్టుకుని అక్కడ నాకేమో ఆనందం. ఇంకోటి కూడా చదివానండి, అనురాగం మనకి ప్రేమ అనురాగం, ప్రేమ అంటే అనురాగం, అది భగవంతుడు అంటే అట్లాంటి ప్రేమ ఉండాలి. మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో భగవంతుడు అలాంటి ప్రేమ. ప్రేమ ఆనందం, ప్రేమకి ఆనందానికి ప్రేమ అనురాగాన్ని తెస్తుంది. అనురాగం మళ్ళీ ఆ స్థితిలోనే ఉంటే కనుక అక్కడ మనస్సు ఉంది, ఇంకా అనురాగం అంటే దేని ఏందో అనురాగం పెంచుకుంటున్నాం అనమాట. అదే భగవంతుడు ఎందుకు పెంచుకుంటే అది భక్తి అయిందని చెప్తారు కదా. అయితే ఈ ఇది ఈ ప్రేమ భగవంతుడి ఎందు పెంచుకుంటే మనం ఆ ప్రేమ ఎలా ఉండాలంటే అండి అత్యధికంగా ఉండాలి. అంత అంటే ఈ షుడ్ బి ఏబుల్ టు మనం దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటట్టుగా ఉండాలి ఆ ప్రేమ. అప్పుడు వాటంతటదే ఆ గుణాలు అనేవి అప్పుడు అందరిలో అక్కడ ధ్యానం జ్ఞానం ఎలా అయింది అంటే అక్కడ ఏమి ఉండదు, ఆలోచన ఉండదు, సంకల్పాలు ఉండవు, మనస్సు పనిచేయదు. ఎప్పుడైతే మనస్సు పోయిందో అక్కడ ఉన్నది జ్ఞానమే. మనస్సే కదా అన్నిటికీ కారణం. ఆ కారణం వల్ల మనం విఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. ధ్యానం జ్ఞానం ఎలా ఉంది అని కూడా విచారణ చేయలేకపోతున్నాము. ఈ ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో మనం భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటే అసలు ఇంకో ఆలోచన ఎలా వస్తుందండి, రాదు కదా ఇంకో ఆలోచన. కానీ ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, అసలు ఎంత పిచ్చిగా ప్రేమించారంటే భక్తులు, మహాభక్తులు. అందుకనే బాబుజీ భక్తుల చరిత్ర చదవండో 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 ఎందుకు చెప్పారు అంటే నిజంగా చదువుతుంటే నిజంగా వారి ఆలోచన దాన్ని సౌందర్య ఆరాధన అంటారట అని ఒక పెద్ద మహానుభావులు ఎవరో చెప్పారు. సౌందర్య ఆరాధన, ఆ సౌందర్య ఆరాధనని చూస్తూ అది ఎవరైనా కానివ్వండి, ఒక ఆడవడే అవ్వచ్చు, లేకపోతే ఒక వస్తువే కావచ్చు, ఒక అక్కడ సంకల్పం లేదు. ఎప్పుడైతే సంకల్పం లేదో దాంట్లోంచి మనం చెడు చూడలేము. ఎందుకంటే ఇది ఒక భక్తుడు, నందదాసు అని ఒక భక్తుడు, నేను ఇప్పుడు ఆ కథంతా చెప్పను, కానీ ఏంటంటే ఆయన అటువంటి సౌందర్య భక్తుడు అన్నమాట. ఆ భక్తితోటి భగవంతుడిని ఎంత అందంగా ఆయన సూరదాస్ వారు తులసీదాస్ వారి సమకాలికులు ఆ కేవలం సౌందర్యోపాసనే అండి, ఏది అందమైనది చూసినా అలా ఉండిపోతుండేవాడు. అదొక అక్కడ ఒకసారి అయితే ఒక రాజుగారి ఒక రాజుగారి భార్య లేకపోతే ఎవరో పెద్ద ఆయన భార్యని అలా చూస్తూ ఉండిపోయాట ఆయన. ఆయనకి తప్పని కూడా అనిపించటం లేదు ఆయనకి, అది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా, తప్పని కూడా అనిపించలేదు, అలా చూస్తూ ఉండిపోయాట. ఇంకా అలా ఒక రెండు రోజులు ఆయన ప్రతిసారి ఆమెను చూడకుండా ఉండలేకపోయాట. ఏమి నువ్వు ఇలా చేస్తున్నావు, చేస్తున్నావు తప్పు కాదు, తప్పు కాదు. అక్కడికి ఆయన ఎంత అసలు ఆలోచన లేదంటే అమాయక భక్తి కూడా అది, అంటే ఒకటి అందం అంటే అక్కడ భగవంతుణ్ణి దర్శనం చేశాడా అని మనకు ఇది ఇది చదువుతూ ఉంటే నాకు అనిపించింది. ఒక భక్తుణ్ణి చూస్తే ఆయన ఆ సౌందర్యోపాసన ఏదైనా కానివ్వండి, అసలు మనం గనక చాలా భక్తులతో మెలుగుతూ ఉంటే, అందుకనే నేను ఆ బాబుజీ భక్తుల చరిత్రలు చదవండి చదవండి అని ఎందుకు చెప్పారు అంటే, మనం ప్రతి దాంట్లో చాలా లౌకికంగాను ఇంద్రియాలకు సంబంధించిన దానిగాను మనం ఆలోచిస్తూ ఉంటాం. అక్కడ ఒక సంకల్పం ఉండదండి, ఇంద్రియాలు ఏం పనిచేయవు, కేవలం ఆనందం. ఆ ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారన్నమాట. ఈ భక్తులందరూ కలుసుకుంటే పరాభక్తి అనే భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకుంటే కేవలం కేవలం ఆ భగవంతుడు, ఎందుకంటే వారు భగవంతుడు వినా ఇంకొకటి లేదు అని దృఢ అది సహజ స్థితి వాళ్ళది అది, ఎందుకంటే వారు భగవంతుడే అని తెలుసుకున్నవారు కాబట్టి. సో మరి జ్ఞానం ఎలా అయింది అక్కడ భగవంతుడు అంటే మనకు ఒక రూపం ఎందుకు వచ్చింది అంటే, దేని మీదైనా ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి, అలా చెప్పకపోతే ఒక ప్రకృతి రూపంలో రాకపోతే అంతటా ఉన్నాడంటే అబ్బా శ్రీ గురుదేవులు వారి ఉపన్యాసాల్లో చెప్తుంటారుగా, అంతటా ఉన్నాడంటే కనిపించడం వాడి గురించి మనం ఎందుకు మన టైం వేస్ట్ చేయడం అని ఇలా అనుకుంటారట. అలా కాదు, ఒకవేళ నాలాగే ఉన్నాడు కనిపించాడు అనుకోండి, మహాత్ముల రూపంలో కాదు నాలాగే ఉన్నాడు, ఈయన భగవంతుడేంటి? సో మరి అది నమ్మం ఇది నమ్మం ఏది నమ్మం అంటే అది మీలో మీలోనే ఉన్నాడని చెప్తున్నారు కదా, అది గురు లక్ష్యార్థం. అందరం చాలా మందిని ఇక్కడ ఉన్న వాళ్ళం తీసుకున్నాం కదా, ఆ లక్ష్యార్థ సాధన ద్వారా విశ్వాసంతో, ఎందుకంటే గురుదేవులు చెప్పారు ఆ చెప్పింది విశ్వాసంతో చెయ్యాలండి, అది గురువాజ్ఞ, గురువాజ్ఞ పాలన చేస్తే అప్పుడు తప్పకుండా జ్ఞానం ఏంటో తెలుస్తుంది. మనం పుస్తకాలు కూడా చదవక్కర్లేదండి, ఏం చెయ్యక్కర్లేదు. ఈ భక్తులందరూ వాళ్ళు ఏమి చదవలేదండి బాబోయ్, నేను చూస్తున్నాను ఒక్కొక్క భక్తుడు ఏమి చదవలేదు. వాళ్ళకి ఆసువుగా ఆ పాటలు ఆ అభంగాలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి, ఎందుకంటే వారి అనుభవాన్నే వారు అక్కడ పాడుతున్నారు. అక్కడికి రాగం తాళం ఉన్నాయా లేకపోతే బాగుందా, వినడానికి బాగుందా వినడానికి బాగలేదా, ఇవేమీ ఉన్నాను, కేవలం 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 భక్తి. ఆ భక్తిని వారు అలా పెంపొందించుకొని అని నాకు అనిపిస్తుంది అన్నమాట. అమ్మా అది ఏదో ఈజీ అనుకుంటాము భక్తిని, అది కూడా అంటే మనకు తెలుసు భక్తి యోగం రోజే చదువుకుంటున్నాం, అందులో ఎటువంటి వాడు భక్తుడు అనేది అన్ని భగవంతుడికి మనం ఇష్టమై ఉండాలి. భక్తిమాన్ యస్సమే ప్రియ అని చెప్తూ ఉన్నాడు. అంతేగాని మనం ఇన్ని పూలు పూజలు ఇవన్నీ అందరం చెప్పుకుంటున్నామండి, కానీ ఆచరణలోకి రావాలండి అని నా మనసుకి చాలా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ భక్తి అనేది ఉంటే ఆ ప్రేమ పరమ ప్రేమ భగవంతుడి మీద, భగవంతుడు అని ఇంకా ఎక్కడో చెప్తున్నాం, అక్కడెక్కడో ఉన్నాడు కానీ తత్వమసి 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 అని మనకేమో వేదాంతం బోధిస్తుంది. మరి ఇవన్నీ కట్టుబడిగా చూసుకుంటే అసలనే దాని ఎందు మనకి ఆసక్తి, అనురాగం, ప్రేమ ఇవన్నీ ఉండాలండి. అవి ఉంటే అప్పుడు అసలు ఏంటి గురుదేవులు చెప్తున్నారు, వారు చెప్పే చిన్న చిన్న మాటల్లో ఎంత లోతైన అర్థాలున్నాయి. అప్పుడు ఈ దాన్ని ఏమిటంటారు, ఒక్కొక్క గుణాన్ని మనం పారదోలాలంటే అడవిలో చెప్తారు గురుదేవులు, ఒక ఈ అరణ్యం, ఈ సంసారం ఒక అరణ్యం, ఈ గుణాలు ఇవన్నీ అన్ని క్రూర మృగాలు, ఒక్కొక్క దాన్ని జయిద్దామంటే అది కుదరని పని. ఆ అరణ్యానికి నిప్పు అంటించమన్నారు, అదే జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాన్ని ఎలా ఇంప్రూవ్ చేసి, ఆ జ్ఞానం ధ్యానం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ ధ్యానానికి ఎలాగా మనం తగినంత అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి, ఒక వాతావరణం. ఎంతసేపు ప్రాపంచిక వాతావరణంలో ఉంటేను అది మనందరికీ తెలుసు. అక్కడి నుంచి ధ్యానమో జ్ఞానమో ఏం తెలిసింది, ఎప్పుడు చెప్పేదే కదా అని ఒక ఒక లైట్గా భావం వస్తుంది అనిపిస్తుంది. అలా కాకుండా గురుదేవులు ఇంత చిన్న చిన్న మాటల్లో చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏమిటి వారు చెప్పిన ప్రతి సెంటెన్స్ని మనం జాగ్రత్తగా వింటే, అమ్మ ఈ వసుధైక కుటుంబం గురించి చెబుతూ కూడా అదే, ఇంతమంది ఉన్న అందరిలో ఉన్నది ఒక్కటే, అది మన సంబంధం, ఈ శరీరంతో కూడింది కాదని మరీ మరీ ఫస్ట్ డే ఆఫ్ ప్రయాణిక దీక్షలో చెప్పారు, అమెరికాలో జరిగిన ప్రయాణిక దీక్షలో ఆ వసుధై కుటుంబం. అయితే ఇప్పుడు సాధకుడు ఏం చేయాలని కూడా నెక్స్ట్ చెప్పారు, శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఆటోమేటిక్గా వస్తుంది అందులో లీనమైపోతే, దాని ఎందు ఆసక్తి ప్రేమ ఉన్ననాడు వీధులు మనకు వేరే నిధిధ్యాస అంటే దాని ఎందే మన మనసు పెట్టి ఉంచితే, నేను తారకం మామయ్య గారిని ఒకసారి అడిగాను నిధిధ్యాసనం అంటే ఏంటంటే దాని ఎందే మనసు నిలిపి అలా వింటూ ఉండడం అందులో లీనమైపోవడం అని చెప్పారు. అలాగా నాకు ఆ నిధిధ్యాస అంటే ఎప్పుడు అర్థమయ్యేది కాదు, ఇంకప్పుడు నిధిధ్యాసం వేరే మనకి దాన్ని ఇంకా శ్రవణం మనన నిధి ధ్యాసలోకే వెళ్ళిపోతాం అన్నమాట. సో మనం ఎప్పుడైతే శ్రద్ధగా దాని ఎంత ఆసక్తి, ఇంకిప్పటికైనా ఆసక్తి పెంచుకోవాలి కదా, ఉంది మనందరికీ ఉంది, దానిలోనే మనం అలా మన నలుగురిని మా కలిస్తే కూడా ఇక్కడ ఉన్నందుకు అది మనకి బయట వాళ్ళకి ఎందుకంటే మనకి ఇంత అడ్వాంటేజ్, మనం ఇక్కడ ఉండేది మనం అంతటా కూడా ఆధ్యాత్మికతతోటే సరౌండ్ అయి ఉన్నాం మనం ప్రతి చోట కూడా. ఇక్కడ ఒకవేళ వినిపించవచ్చు మైక్లో, వినిపించకపోవచ్చు, కానీ నిరంతరం ఇక్కడ ఎందుకున్నామన్నది ఎవరం మర్చిపోవటం లేదు, ఎలా ఉంటున్నామన్నది కూడా మర్చిపోవటం లేదు, అందులో ఇది భాగమే. సో ఆధ్యాత్మికం అంటే ఏంటి అంటే ఆ స్వస్వరూపాన్ని తెలుసుకోవడం, ఆ స్వస్వరూప పరంగా భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేది అని అక్షర పరబ్రహ్మ యోగంలోనే చెప్తారు. కిం తద్బ్రహ్మకి అధ్యాత్మం అని చెప్పారు అంటే అప్పుడు దానికి ఒక్కొక్క దానికి కృష్ణ పరమాత్మ అర్జునుడికే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగా మనం ఆ స్వస్వరూపం అంటే ఏమిటి, అసలు స్వస్వరూపం అంటే ఇప్పుడు నాకు శ్రీ గురుదేవులు నేను ఎప్పుడో అసలు ఇంత ఉంటుంది అని కూడా తెలియని టైంలో వారిని నాకు అసలు ఏం తెలియదు, అండ్ మిమ్మల్ని ఎలా తెలుసుకోవాలి బాబుజీ అన్నాను. అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే నన్ను తెలుసుకుంటావు అన్నారు. అంత ఈజీగా చెప్పేశారండి, అదే నన్ను నేను తెలుసుకోవడం, నా సంగతి నాకు తెలుసు కదా, నేను మంచిదాన్నే కదా, ఇలాగే అనుకున్నాను తప్ప నాకు అది అంతే ఏమిటో ఇంత లోతైన అర్థం ఉంటుందని ఇప్పటికీ కొంచెం కొంచెం అర్థమవుతుంది. అంటే మహాత్ముల మాటలు అంత గొప్పగా ఉంటాయండి, అది నిరంతరం మనం స్మరణ చేసుకుంటూ ఉంటే అదే ధ్యానం, అదే అనుభవం, అదే ఇంతకంటే చెప్పడానికి కూడా ఏం లేదు నాకు. అందుకని నాకు ఈ అవకాశం వచ్చిన గురుదేవులకి మనం అందరం కూడా నిరంతరం ఆ స్మరణలో ఉంటూ చక్కగా ఒకరితో ఒకరు ప్రేమగా, ఎందుకంటే ఈ గుణాలన్నీ, ఈ చెప్పిన బ్యాడ్ గుణాలన్నీ, ఈశ్వాసయ వర్ణతను కామకరావు ఇవన్నీ సుగుణాలుగా మారిపోతాయి. ఎప్పుడైతే మనం ఆ ఒక్క గురుదేవుడి లక్ష్యార్థాన్ని, ఆ గురునామాన్ని, గురుదేవుడు చెప్పిన వాక్యాన్ని మననం చేసుకుంటూ గురుదేవుడి దగ్గర నిరంతరం గురుదేవుడితో ఉంటే చాలు. ఉండడం అంటే నేను జపమాలా ప్రసాద్ గారు ఒకటే నాతో ఎప్పుడు ఉండాలి అనేదానికి చాలా అర్థం ఉంది స్వర్ణ అన్నర్థ అని ఒకసారి చెప్పారు. అంటే శారీరకంగా కాదు, ఇంకేనా ఉండాలి, వెంటనే ఉండాలి అంటే అమ్మ కూడా ఒకసారి చెప్పారు ఒకసారి, ఓ వెళ్ళిపోవడం లేకపోయినా కాదు అది, ఇక్కడ నిరంతరం స్మరణలో ఉంటూ ఆయన అలాగ మనంతటి మనమే అనుభవించి మనలో మనమే ఆనందంగా. ఈ భక్తుడనే వాడు పరాభక్తి ఉన్నవాడు ఎలా ఉంటాడంటే పిచ్చివాళ్ళ తనలో తను నవ్వుకుంటాట, ఒకప్పుడు నృత్యం చేసేస్తాట, లేకపోతే ఒకప్పుడేమో అలా. అటువంటి వాళ్ళ సాంగత్యంలో ఉంటే మనకి కూడా అది అది మన మీద కూడా అది చాలా పనిచేస్తుందని నారద భక్తి సూత్రాల్లో కూడా చెప్తారు నారదులు వారు. ఆ విధంగా మనం భక్తిని పెంచుతుంది. భక్తి యొక్క పరాకాష్ట జ్ఞానం ఎలాగని మనం విచారణ చేసుకుందాం. గురుదేవుడు దానికి ఎంతో అవకాశం ఇచ్చారు మనకి. ఆ విధంగా చేసుకుంటూ నాకు అవకాశం వచ్చిన గురుదేవులకి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా ఓపిక్గా విన్నందుకు నమస్కారం. జై సద్గురు మహారాజ్కి జై.